സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
ഇന്നവരെക്കു 4 അധ്യായങ്ങൾ പൂർത്തി ചെയ്യാം. 2, 3, 4 అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ జీవన విధానం, సాధనాలు గురించి చెప్పారు. కర్మయోగ సాధనం, జ్ఞానయోగ సాధనం, గృహస్థాశ్రమ, సన్యాసాశ్రమ, 2 ఆశ్రమ విధానాలు లేక జీవన మార్గం అంటాం. దాన్ని నిష్ఠ అంటాం. సాధనం సాధ్యం అంటాం. శాస్త్రంలో సాధనం అనేటువంటిది ఒక సాధ్యాన్ని పొందడానికి, సాధ్యం అంటే గమ్యం. ఒక ఊరి నుంచి మనం మరొక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ గమ్యాన్ని చేరాలనుకున్నప్పుడు ఒక సాధనాన్ని ఉపయోగిస్తాం. రైలు వాహనము, కారు వాహనము, లేకపోతే విమానం, అది ఉపయోగిస్తాం. దాన్ని సాధనం అంటాం. గమ్యాన్ని చేరేదాన్ని సాధ్యం అంటాం. సాధ్యం అనేది మనసులో ఉన్న తర్వాతనే మనకు సాధనాన్ని ఉపయోగించుకోవాలని కోరిక కలుగుతుంది. ఫలానా ఊరికి పోవాలి, ఢిల్లీ వెళ్ళాలి అని అనిపించినప్పుడే కదా రైలు టికెట్ కొనుక్కుంటాం. స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ టికెట్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళాలయ్యా అంటే తెలియదు అని అంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా టికెట్ ఎందుకు నీకు? టికెట్ కొంటున్నావు అంటేనే మనకు ఒక చోటికి వెళ్ళాలనేటటువంటి నిర్ణయంతోనే వెళతాం. దాన్ని సాధ్యం అంటారు. సాధ్యం అనేటి నిర్ణయం అయితేనే సాధనం కోసం ప్రయత్నం చేస్తాం. సాధనం రైల్లో వెళదాం అనే సాధనాన్ని ఉపయోగించుకుంటాం, టికెట్ కొనుక్కుంటాం. సాధ్యం అనేది మనసులో లేకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా, గమ్యం తెలియకుండా టికెట్ కొనం కదా. కనుక సాధ్యం అనేటువంటిదే, ఆ నిశ్చయమే సాధనాన్ని నిర్ణయిస్తుంది. సాధన ఉపయోగించాలా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? సాధ్యం మీద ఆధారపడి ఉంటుంది, గమ్యం మీద ఆధారపడి ఉంటుంది. కనుక గమ్యాన్ని తెలుసుకున్న తర్వాతనే, గమ్యంకి చేరాలని కోరిక ఉన్న తర్వాతనే సాధనాన్ని ఉపయోగిస్తాం కదా. అదేవిధంగా జీవితంలో కూడా మోక్షం అనేది సాధ్యం, మోక్షం అనేది గమ్యం. ఆ మోక్షాన్ని పొందడానికి, ఆ సాధ్యాన్ని పొందడానికి, గమ్యాన్ని పొందడానికి సాధనం అనేది ఒకటి ఉండాలి కదా. సాధనం అనేది ఒకటి ఉండాలి. కనుక మోక్షాన్ని పొందాలని అనుకున్నప్పుడు మనకు దానికి సాధనం ఏమిటి అని మనం వెతకాలి. మోక్షాన్ని పొందాలి, ముక్తిని పొందాలని కోరుకున్నప్పుడు, గమ్యాన్ని పొందాలనుకున్నప్పుడు, నీ జీవన గమ్యం ఏమిటి అని అంటే, నాకు మోక్షాన్ని పొందవలన ఉన్నది అని అన్నాం అనుకోండి, అంటే సాధ్య నిర్ణయం అయిపోయింది ఇక్కడ మనసులో. దానికి సాధనం ఏమిటి అని ఆలోచించాలి. చాలా మంది చెప్తారు దానికి 4 మార్గాలు ఉన్నాయి, 4 మార్గాలు, 4 సాధనాలు. భక్తి సాధనం, కర్మ సాధనం, యోగ సాధనం, జ్ఞాన సాధనం అని చెప్పి 4 సాధనాలు చెప్తారు. ఎలాగైతే ఒక గుడికి వెళ్ళాలంటే, ఎవరు నన్ను అడిగితే ఈ గుడికి ఎట్లా వెళ్ళాలండి అంటే, ఆ సందులో నుంచి వెళ్ళొచ్చండి, ఈ వైపు నుంచి వెళ్ళవచ్చు, కుడి వైపు నుంచి వెళ్ళవచ్చు, దక్షిణ వైపుగా వెళ్ళవచ్చు, ఉత్తరం వైపు నుంచి వెళ్ళవచ్చు అని చెప్పి 4 మార్గాలు చెప్తారు. గుడికి వెళ్ళడమే కదా నీకు కావాల్సింది, ఇట్లా అయినా వెళ్ళొచ్చు, అట్లాగైనా వెళ్ళొచ్చు చెప్తారు కదా. అవన్నీ సాధనాలు, మార్గాలన్నీ కూడా సాధనాలు. మనం చేరవలసినటువంటి దేవాలయం సాధ్యం, గమ్యం. అదేవిధంగా మోక్షానికి కూడా నువ్వు భక్తితో భగవంతుణ్ణి ఆరాధిస్తూ, భజన చేస్తూ, రోజు పూజా జపం చేస్తూ ఉంటే భగవంతుడిని చేరుకుంటావు, మోక్షాన్ని పొందుతావు అని కొంతమంది చెప్తారు. మరికొంతమంది ఏం చెప్తారంటే, అష్టాంగ యోగం చేసి సమాధిలోకి వెళ్ళి, సమాధిలో నువ్వు బాగా డీప్గా వెళ్ళిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అని చెప్పి చెప్తారు కొంతమంది. మరికొంతమంది ఏం చెప్తారు, కర్మ చేస్తూ ఉండు, మానవ సేవే మాధవ సేవ, సేవ చేస్తూ ఉంటే నీకు ఒక రోజుకి మోక్షం వస్తుంది అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే శాస్త్రం చదివితే మాత్రమే మోక్షం వస్తుంది అని కొంతమంది చెప్తారు. జ్ఞానం ద్వారా నువ్వెవరో లోపల ఉన్నావో తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది అని చెప్తారు. ఇలా రకరకాల సాధనాలు చెప్తారు. కానీ ఈ శాస్త్రం ఏమంటుంది అంటే మోక్షాన్ని పొందడానికి జ్ఞానం ఒక్కటే సాధనం, మోక్షాన్ని పొందడానికి జ్ఞానం మాత్రమే సాధనం. గురుముఖంగా శాస్త్రం చదివితే ఆత్మజ్ఞానాన్ని పొందితే జ్ఞాన సాధనంతో మోక్షానే గమ్యాన్ని పొందగలవు. మరి భక్తి యోగము, అష్టాంగ యోగము, ఈ కర్మయోగం ఇవన్నీ ఏమిటి అంటే అవన్నీ కూడా సాధనాలు జ్ఞానయోగానికి. జ్ఞానయోగం మోక్షానికి సాధనమైతే కర్మయోగము, అష్టాంగ యోగము, ఈ సమాధి యోగ ఇవన్నీ కూడా జ్ఞానయోగానికి సాధనాలు. ఇప్పుడు చూడండి, జ్ఞానయోగం అనేది కర్మయోగం దృష్టితో చూస్తే సాధ్యం, మోక్ష దృష్టితో చూస్తే సాధనం. కర్మయోగ, జ్ఞానయోగ, మోక్షం, ఈ జ్ఞానయోగం అనేది మోక్ష దృష్టితో చూస్తే సాధనం అవుతుంది, కర్మయోగ దృష్టితో చూస్తే సాధ్యం అవుతుంది. కర్మయోగం చేయడం వలన 3వ అధ్యాయంలో చూసాం మనం, నిష్కామ కర్మ చేయడం వలన రాగద్వేషాలు పోయి మనిషిలో చిత్తశుద్ధి వచ్చి, ఈ సాధన కర్మయోగ సాధనం చేయడం వలన జ్ఞానం పొందడానికి యోగ్యతను పొందుతాడు, జ్ఞాన యోగ్యతను పొందుతాడు, అది సాధ్యం. కర్మయోగ ద్వారా సాధన చేసి, కర్మయోగ సాధన చేసి జ్ఞానయోగ సాధ్యాన్ని పొందుతాడు, గమ్యాన్ని. జ్ఞానయోగానికి వచ్చిన తర్వాత మోక్షం అనే గమ్యాన్ని పొందడం కోసం ఈ జ్ఞానయోగం శ్రవణ మనన నిధిధ్యాసనం చేస్తాడు, శాస్త్ర అధ్యయనం చేయడం జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం అనేటువంటిది సాధనం. దేని దృష్టితో చూస్తే ఇది సాధనం? మోక్ష దృష్టితో చూస్తే సాధనం. కనుక జ్ఞానయోగం అనేటువంటిది సాధనం, సాధ్యం అని రెండు చెప్పచ్చు. జ్ఞానయోగం సాధ్యం కర్మయోగ దృష్టితో చూస్తే, మోక్ష దృష్టితో చూస్తే జ్ఞానయోగం సాధనం. కర్మయోగం ఎప్పుడూ సాధనమే, మోక్షం ఎప్పుడూ సాధ్యమే. అది ఒక సాధనం కాదు, మోక్షం అనేది సాధనం కాదు, కర్మయోగం అనేది సాధ్యము కాదు, అంటే గమ్యం కాదు. మోక్షం అనేది సాధనం కాదు, మోక్షం అనేది గమ్యం. జ్ఞానయోగం అనేది సాధ్యము, సాధనము, రెండు. అందుకని జ్ఞానయోగానికి రావాలంటేనే ముందు గమ్యాన్ని చేరాలంటేనే కర్మయోగం చేయాలి. అందుకని 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ కర్మయోగం చెప్పి, ఈ కర్మ అనేటువంటిది 2 ఆశ్రమాలలోనూ ఉన్నది, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనేటి 2 నిష్ఠలు, 2 నిష్ఠలు అంటాం. లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. గృహస్థులందరికీ కూడా కర్మయోగ సాధనం చెప్పబడింది, సన్యాసాశ్రములందరికీ కూడా జ్ఞానయోగం సాధనం చెప్పబడింది. చూసారా, భగవద్గీత అనేటువంటిది గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళకి ఆదర్శమైనటువంటి గ్రంథం భగవద్గీత. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళకి భగవద్గీత పఠనం ఆదర్శమైనటువంటిది. ఉపనిషత్తులన్నీ కూడా సన్యాసులకి ముఖ్యంగా. అందుకని మనం భగవద్గీతని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొస్తాం, మామూలు సాధారణమైనటువంటి మనుషులందరికీ కూడా. గృహస్థాశ్రమంలో పూజ చేయడం, సంధ్యావందనం చేయడం, పారాయణం చేయడం, సగుణ ఈశ్వరుడు ఉపాసన చేయడం, ఇవన్నీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ధర్మాలు. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి యొక్క స్వధర్మం ఏమిటి అంటే భగవంతుణ్ణి ఆరాధించడం, పంచమహాయజ్ఞాలు చేయడం, దైవాన్ని జపం చేయడం, ఇష్టదేవతని జపం చేయడం, నామ జపం చేయడం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు. వివాహం చేసుకున్న తర్వాత పంచమహాయజ్ఞాలు చెయ్యాలి, సార్థకర్మలు, పితృణం, పితృతర్పణం ఇవన్నీ చెయ్యాలి. కనుక పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఋషియజ్ఞం, రోజు పారాయణం చేయడం ఋషియజ్ఞం, తోటి మానవులకు సేవ చేయడం మనుష్య యజ్ఞం, పశుపక్షాదులకి వృక్షాదులకి సేవ చేయడం భూతయజ్ఞం, ఇవన్నీ గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి స్వధర్మాలు. కనుక గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా స్వధర్మం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్లకు కూడా వాళ్ళ యొక్క స్వధర్మం ఉంటుంది. విదిషా సన్యాసం అంటాం. శాస్త్రం చదవాలని చెప్పి సన్యాసం తీసుకుంటే వివిధిషా సన్యాస అని విన్నాం మనం. ఆ సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా విధులు ఉంటాయి, డ్యూటీ, విధులు అంటారు, విధులు, డ్యూటీస్. వాళ్ళకి కూడా జపం, మహావాక్య జపం చేయాలి, హంస జపం చేయాలి, ఉపనిషత్తు పారాయణం చేయాలి, గురు శుశ్రూష చెయ్యాలి, దండ ఉంటే దండ తర్పణం చెయ్యాలి వాళ్ళు కూడా. అందుకనే ఆశ్రమం అన్నాం. మామూలుగా మనం ఆశ్రమాలకు వెళితే ఎక్కడికన్నా స్వాములు ఉంటారు అక్కడ, ఇది ఆశ్రమం అంటాం. సన్యాసులు ఉండే చోటనే ఆశ్రమం అనుకుంటుంటాం మనం. ఆశ్రమం బాగుందండి, ఆ స్వాముల వారి ఆశ్రమం బాగుందండి అంటుంటారు కదా. ఆశ్రమం అంటే సన్యాసులు ఉండే చోటని అనుకుంటాం మనం. కానీ శాస్త్రం ఏం చెప్పింది? వివాహం చేసుకునే గృహంలో ఉండే వాళ్ళు అది కూడా ఆశ్రమమే. ఇప్పుడు వివాహం చేసుకున్న వ్యక్తి భార్యాభర్తలు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏమన్నా గృహస్థాశ్రమంలో ఉన్నారు అంటాం. అప్పుడు అది ఆశ్రమమే కదా. శాస్త్రం ఎలా చెప్పిందో చూడండి. మరి అక్కడే ఆశ్రమం కాదు నాయన, ఇది కూడా ఆశ్రమమే. ఆశ్రమం అంటే ఏమిటి? ఎప్పుడైతే నువ్వు శాస్త్రపరంగా వైదిక జీవనాన్ని జీవిస్తూ ఉంటావో, వైదిక కర్మలు చేస్తూ ఉంటావో, పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉంటావో, అది ఆశ్రమమే కదా. ఆశ్రమం అంటే ఏముంది? లైఫ్ స్టైల్ అంటారు ఇంగ్లీష్లో. జీవన విధానమే ఆశ్రమం, లైఫ్ స్టైల్, జీవన మార్గం, జీవన విధానం, మనం జీవించే పద్ధతి. దీన్ని సంస్కృతంలో, వేదాంతంలో నిష్ఠ అంటారు. నిష్ఠ, నిశ్చయైన స్థితి, నిశ్చయైన తిష్టతి అస్యామితి నిష్ఠ. నిశ్చయంగా అందులో తన స్వధర్మంలో ఉంటాడు వ్యక్తి. అలా నిశ్చయంగా ఉంటే తన యొక్క స్వధర్మంలో, తన ఆశ్రమ ధర్మంలో అది నిష్ఠ అంటారు. అంతే, మామూలుగా మనం వాడుతుంటాం ఆయన చాలా నిష్ఠాపరుడండి, ఆయన చాలా నిష్ఠగా ఉంటాడండి అంటుంటారు కదా చాలా మంది. నిష్ఠగా ఉండడం అంటే ఏమిటి? ఒకరోజు కూడా పూజ తప్పడండి, పూజ చేయకుండా ఉండడు, తప్పకుండా చేస్తాడు అనే కదా అర్థం. అగ్నిహోత్రం చేస్తాడు, రోజు పూజ చేస్తాడు, జపం చేస్తాడు, పారాయణం చేస్తాడు, ఆయన చాలా నిష్ఠాపరుడండి అంటున్నాం కదా. అంటే ఏమిటి? ఆయన ఉన్న ఆశ్రమ ధర్మాన్ని మానకుండా వదలకుండా చేస్తే నిష్ఠ. అందులోనే ఉంటూ ఉంటే, ప్రతిరోజు చేస్తూ ఉంటే నిష్ఠే కదా. ఇప్పుడు శబరిమల వెళ్తారు, వెళ్తారు కదా 40 రోజులు. ఆ నల్ల రంగు వస్త్రం వేసుకోవడము, లేకపోతే బ్లూ రంగు, ఆకాశ రంగు వేసుకుంటారు 40 రోజులు. అప్పుడేమంటాం, వాడని నిష్ఠలో ఉన్నారంటారా? లేదు. అంటే అందులోనే ఉండడం అన్నమాట, అది నిష్ఠ అంట. అదేవిధంగా ఇక్కడ గృహస్థుడు కానీ సన్యాసి కానీ వాళ్ళకి ఇచ్చిన స్వధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని ప్రతిరోజు మానకుండా చేస్తే అది నిష్ఠ, జీవన పద్ధతి అంటాం. ఇప్పుడు గృహస్థులైతేనేమో ప్రవృత్తి మార్గం అంటాం, సన్యాసి అయితే నివృత్తి మార్గం అంటాం. ప్రవృత్తి అంటే ఏమిటి? గృహస్థుడైతే బయటికి వెళ్ళాలి, పనులు చేయాలి, చాలా మందితో మాట్లాడాలి, చాలా వ్యవహారం చేయాలి, వివాహాలకు వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, ప్రవృత్తి, యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని చదివించాలి, పిల్లల్ని పెద్ద చెయ్యాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి, ఆ పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని చూసుకోవాలి. ఇదంతా ప్రవృత్తే కదా, యాక్టివిటీ అనమాట. బయటికి వెళ్ళడం ఎక్స్ట్రావర్టెడ్ ప్రవృత్తి మార్గం. కానీ సన్యాసి ప్రవృత్తి కాదు, నివృత్తి. ఎక్కువ ఎవరితో మాట్లాడవలసిన పని లేదు, ఎందుకంటే భార్య పిల్లలు ఇది లేదు కదా, ఇంట్లో ఇల్లు వాకిలి లేదు, పిల్లలు లేరు. పిల్లలే లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు లేరు, సంపాదన లేదు, ఉద్యోగం లేదు, కనుక ఎవరితో వ్యవహారం చేయవలసిన పని లేదు. అందుకని వెనక్కి తీసుకోవడం అన్నమాట నివృత్తి. వ్యవహారం లేకుండా ఉండడం నివృత్తి, వ్యవహారం చేస్తే ప్రవృత్తి, వ్యవహారం లేకుండా ఉంటే నివృత్తి. సన్యాసికి వ్యవహారం అక్కర్లేదు, గృహస్థుడికి వ్యవహారం లేకపోతే జరగదు. సన్యాసికి వ్యవహారం ఉండకూడదు, గృహస్థుడికి వ్యవహారం ఉండాలి. భార్య మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత 33 సంబంధాలు ఏర్పడతాయి. ఒకటే రెండా, మూడు ముళ్ళే కాని పైకివి 330 సంబంధాలు. భార్య తరఫున ఉన్న వాళ్ళందరూ మనకు సంబంధం వస్తారు, అదేవిధంగా ఆవిడకి కూడా భర్త వైపు ఉన్న వాళ్ళందరూ సంబంధం వస్తారు. తాడి కట్టింది ఒక్క ఆయన, కానీ భర్త యొక్క అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు, అక్కయ్య, నాన్న, అమ్మ, వాళ్ళ చుట్టాలందరూ మొత్తం కూడా బంధువులైపోతారు. ఒక్క మూడు ముళ్ళకి ఇంతమంది అండి సంబంధం. ఒక్క అమ్మాయికి మూడు ముళ్ళు వేస్తే ఆయనకి ఎన్ని సంబంధాలు చూడండి. కనుక మూడు ముళ్ళు వేసినా కూడా వ్యవహారానికి వచ్చేటప్పటికి ఎంతో మందితో వ్యవహరించాలి. కానీ సన్యాసికి ఏమీ లేదు, ఒంటికెట్టై ఒక్కడే ఏకాకి, కనుక ఎవరితో సంబంధం లేదు కాబట్టి నివృత్తిగా ఉండొచ్చు. మాట్లాడే పని లేదు ఎక్కువ, భిక్ష పెట్టుకుని పెడితే తింటారు హాయిగా, అందుకని ఎప్పుడూ అదే నిష్టలో ఉంటారు. కనుక ప్రవృత్తి మార్గ గృహస్థాశ్రమానికి, నివృత్తి మార్గ సన్యాసులకి అని చెప్పి చెప్పారు. మరి ఏ ఆశ్రమం అయితే తేలికగా ఉంటుందండి, సన్యాసమే హాయిగా ఉంది అని అనిపిస్తుంది మనకు. అర్జునుడికి ఇప్పుడు సన్యాసం తీసుకోవాలని కోరిక, ఎందుకంటే మనకి ఇష్టమైన పనులు చేసేటప్పుడు బాగుంటుంది. గృహస్థాశ్రమం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. గృహస్థాశ్రమంలో బాధ్యతలు ఉంటాయి, రక్షణ ఉంది, భద్రత ఉంది. ప్లస్ పాయింట్ ఏమిటి గృహస్థాశ్రమంలో? హాయిగా ఆయన నెల నెల డబ్బులు తెచ్చిస్తారు, భార్య వంట చేసి పెడుతుంటే ఆయన తింటుంటాడు, రక్షణ, భద్రత, జీతం వస్తుంది నెల నెల, సంపాదన ఉంటుంది, ఇల్లు వాకిలి, బ్యాంకు బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి, హాయిగా ఉంటుంది. మనకంటూ ఒకళ్ళు ఉంటారు తలనొప్పి వస్తే తలనొప్పికి అమృతాన్ని రాయడానికి, హాయిగా ఎవరన్నా ఉంటారు సేవ చేయడానికి, హాట్ హాట్ కాఫీ ఇవ్వడానికి ఎవరన్నా ఉంటారు, కాళ్ళు నొప్పులు పుడితే కాళ్ళు ఒత్తడానికి, ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ అవసరాలు మనం తీర్చుకోవడానికి. కనుక భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుంది, అక్కడ బాధ్యత కూడా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే మైనస్ పాయింట్ రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ. మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, బాధ్యత. అమ్మాయిని చూసుకోవాలి, అబ్బాయిని చూసుకోవాలి, కాలేజీకి పంపించాలి, వాళ్ళకి చదువులు చెప్పించాలి, బాధ్యతలు ఎక్కువ. అత్తగారిని చూసుకోవాలి, మామగారిని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి. సొంత ఇల్లు మంచిదా, అద్దె ఇల్లు మంచిదా అంటే ఏం చెప్తారు? కొంతమంది చెప్తారు ఆ సొంత ఇల్లు ఉంటేనే హాయ్ అండి, అద్దె ఇళ్లలో ఉండకూడదు అంటారు. సొంత ఇల్లు ఉన్నవాడిని అడిగితే ఏం చెప్తారు తెలుసా? సొంత ఇల్లు ఉండనే కూడదండి, అద్దిల్లే హాయ్ అంటారు వాళ్ళు. కనుక ఏది మంచిదంటారు? ఇప్పుడు రెండింటిలో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని కష్టాలు ఉన్నాయి. అదేవిధంగా గృహస్థాశ్రమం గొప్పదా, సన్యాసాశ్రమం గొప్పదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సన్యాసి ఆశ్రమానికి వస్తే చూడండి, వాళ్ళకి బాధ్యతలు లేవు, హాయ్, పిల్లల్ని చదివించాలి, పెద్ద చెయ్యాలి, వాళ్ళకి పెళ్లి చెయ్యాలి, వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి అని బాధ్యతలు లేవు కదా, హాయిగా ఉండొచ్చు. ఎవరు అడిగేవాళ్ళు లేరు, మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. అదేవిధంగా ఇది ప్లస్ పాయింట్ సన్యాసాశ్రమంలో. సన్యాసాశ్రమంలో ఏంటి ప్లస్ పాయింట్? బాధ్యతలు లేవు, ఎవరికి మనం ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, హాయిగా మన బాడీ మనం కూర్చోవచ్చు. కానీ అక్కడ రక్షణ లేదు, భద్రత లేదు. ఎవరున్నారు నాకు అని చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు కదా. కనుక భద్రత ఉండదు, రక్షణ ఉండదు, సంపాదన లేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్సులు, మనకు అనేది ఒక ఆస్తి పాస్తులు, ఇల్లు వాకిలి ఇవన్నీ ఏం లేవు కదా సన్యాసికి. తర్వాత ముసలితనం వస్తే చూసుకోవడానికి పిల్లలు లేరు కదా. రక్షణ లేదు, భద్రత లేదు, తనకంటూ ఒకడు లేరు చూసుకునేవాళ్ళు. కనుక ఏ ఆశ్రమం మంచిది అనిపిస్తే, అమ్మో సన్యాసం ఆశ్రమం వద్దండి, గృహస్థాశ్రమే హాయి, రేపు ఎవరు చూసుకుంటారు మనల్ని ముసలితనం వస్తే? కాళ్ళు కదలలేనప్పుడు మనం మంచంలో పడితే పిల్లలు చూసుకోవాలి కదా, సన్యాసిని అయితే ఎవరు చూసుకుంటారు? కనుక గృహస్థాశ్రమకే ఓటు వేయాలి. కనుక ఏ ఆశ్రమం గొప్పది అంటే ఏం చెప్తాం? రెండు ఆశ్రమాల్లో కూడా కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గృహస్థాశ్రమమే హాయి. ఎందుకంటే మన శాస్త్రం చెప్తుంది, బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి రావచ్చు. దానికి శాస్త్రం చెప్తుంది ఫస్ట్ ఏం చేయాలంటే, బ్రహ్మచర్యంలో ఆశ్రమంలో నుంచి గృహస్థాశ్రమానికి రా అంటుంది. లేక గృహస్థాశ్రమం నుంచి నీకు సన్యాసాశ్రమానికి రావాలనిపిస్తే రావచ్చు, లేకపోతే గృహస్థాశ్రమంలోనే ఉండొచ్చు. దానికి ఒక మంత్రమే ఉంది శాస్త్రంలో, జాబాలోపనిషత్తులో చెప్పబడింది, బ్రహ్మచర్య ఆశ్రమం సమాప్య. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ముగించుకొని గృహీ భవేత్, జాబాలోపనిషత్తు చెప్తుంది. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ముగించుకొని బ్యాచిలర్ అన్నమాట, సమాప్య గృహీ భవేత్. తర్వాత గృహీ భూత్వా వనీ భవేత్, గృహస్థాశ్రమానికి వచ్చి కొంతకాలం పిల్లల్ని కని వాళ్ళని పెద్ద చేసేసి వాళ్ళకి చదువులు చెప్పించి బాధ్యతలు అయిపోయిన తర్వాత గృహీభూత్వా వనీ భవేత్, వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపో, వనానికి వెళ్ళు, వాళ్ళకి ఇచ్చేసి తాళం చెవులన్నీ వాళ్ళకి ఇచ్చి పిల్లలకి, నాయన మీరు చూసుకోండి ఇంకా నన్ను అడగకండి ఏమి అని చెప్పి వనీ భవేత్ వనానికి వెళ్ళిపోవచ్చు, వానప్రస్థాశ్రమానికి. గృహీభూత్వా వనీ భవేత్. వనీభూత్వా ప్రవ్రజేత్, కొంతకాలం వానప్రస్థాశ్రమంలో ఉండి చిన్నగా సన్యాసాశ్రమానికి వెళ్ళచ్చు, సన్యాసాశ్రమం తీసుకోవచ్చు, ప్రవ్రజేత్. ఇది పద్ధతి, సిస్టమేటిక్గా వెళ్తూ అన్నమాట. అలాను వెళ్ళచ్చు, అథవా లేక యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్. నీకు ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో అప్పుడే సన్యాసం తీసుకో అన్నారు. బ్రహ్మచర్య ఆశ్రమంలో నుంచే నీకు వైరాగ్యం వచ్చిందనుకో గృహస్థాశ్రమానికి వెళ్ళక్కర్లేదు, నేరుగా కాషాయం సన్యాసం తీసుకోవచ్చు. యదహరేవ విరజేత్, ఎప్పుడైతే నీకు వైరాగ్యం విరాగిత్వం వస్తుందో, వైరాగ్యం వస్తుందో మనసులో, ఏ వద్దు ఇంకా నాకు, ఇదంతా ప్రపంచం అంతా మాయా, ఇవన్నీ అనిత్యం, వీటిట్లో సుఖం లేదు, ఆనందం లేదు అనిపించిందా? యదహరేవ విరజేత్ తదహరేవ, ఆ రోజే అప్పుడే సన్యాసం తీసుకో, ఇంకా వెనక ముందు ఆలోచించం కర్ల అని శాస్త్రం చెప్తుంది జాబాలోపనిషత్. అందుకని సన్యాసం తీసుకోవాలి అంటే తీసుకునేవాడికి ఇష్టం ఉన్నా కూడా ఒక్కొక్కసారి గురువు గారు అంటారు, నీకు ఇప్పుడు వద్దు, తర్వాత తీసుకుందు, కానీ నీకు అర్హత లేదు, ఇంకా నీకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వద్దు అంటారు గురువు గారు. ఒక్కోసారి గురువు గారు ఇస్తామంటే కూడా తీసుకోడు స్టూడెంట్, స్టూడెంట్ తీసుకుంటారంటే గురువు గారు వద్దంటారు. స్టూడెంట్ తీసుకోవాల్సిన అర్హత ఉన్నప్పటికీ కూడా తీసుకోకపోతే గురువు గారు చెప్తారు, ఇంకా ఎందుకు నా సన్యాసం తీసుకోవచ్చు కదా అంటే, ఆ వద్దండి సన్యాసం అంటాడు శిష్యుడు. కనుక శిష్యుడు రెడీగా ఉండాలి సన్యాసం తీసుకోవడానికి, గురువు అనుగ్రహము, గురువు యొక్క అనుమతి కావాలి, ఈ రెండు ఉన్నప్పుడు సన్యాసం తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా వైరాగ్యం లేకుండా, ఇంట్రెస్ట్ లేకపోతే సన్యాసంలో, గురువు గారు ఇచ్చారనుకోండి, రేపు ఏమవుతుంది, అయ్యో నా గురువు గారు నా తల మీద ఈ సన్యాసాశ్రమాన్ని వృద్ధాడు నాకు అని అనిపిస్తుంది. అందుకని గురువు గారు కూడా శిష్యుడికి ఇష్టమైతేనే ఇవ్వాలి సన్యాసం. శిష్యుడు కూడా గురువు గారు పర్మిషన్ ఇస్తేనే నువ్వు సన్యాసానికి అర్హుడివి, నేను సన్యాసం తీసుకోవచ్చు అని చెప్పి ఆయన అన్నప్పుడు ఇద్దరికి సామరస్యం అన్నమాట. అట్లా ఉంటేనే సన్యాసం తీసుకోవాలి. కనుక సన్యాసాశ్రమం జ్ఞాన మార్గానికి వీలుగా ఉంటుంది. వివిధా సన్యాస అని అన్నాం. ఇది ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గాన్ని గురించి చెప్పారు. కనుక ఇద్దరికీ సాధనాలున్నాయి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి సాధనాలున్నాయి, సన్యాసాశ్రమంలో ఉన్నవాడికి కూడా సాధనాలున్నాయి. సాధనాలు లేకుండా ఎవరికి లేవు. కనుక ఇప్పుడు మన కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఈ జీవన విధానం రెండు కూడా దీంట్లో ఛాయిస్ ఉంది మనకు. ఛాయిస్ అంటే తెలుసు కదా, మనకు ఎంచుకునేటటువంటి అవకాశం, ఎన్నుకునే అవకాశం. ఇది అంటే గృహస్థాశ్రమంలో ఉందామా సన్యాసాశ్రమంలో ఉందామా, అందులో మనకు ఛాయిస్ ఉంది. నిష్టలో ఛాయిస్ ఉంది అంటే ఈ లైఫ్ స్టైల్ మనకు సన్యాసాశ్రమమైనా తీసుకోవచ్చు, లేదా గృహస్థాశ్రమంలోకైనా వెళ్ళచ్చు. కానీ కర్మయోగం జ్ఞానయోగంలో ఛాయిస్ లేదు, సాధనంలో ఛాయిస్ లేదు, జీవన విధానంలో మనకు ఛాయిస్ ఉంది, ఎంచుకునే అవకాశం ఉంది. కానీ సాధనంలో నేను కర్మయోగ సాధనం చేయనా జ్ఞానయోగ సాధనం చేయనా అంటే శాస్త్రం ఒప్పుకోదు. కర్మయోగం చెయ్యాలి తప్పకుండా, తర్వాత జ్ఞానయోగానికి రావాలి. రెండు సాధనాల మధ్య ఛాయిస్ ఉండదు. సాధనాలు రెండు ఒకటే అయితే ఛాయిస్ ఉండదు. ఎలాగైతే తలనొప్పి వస్తే కడుపు నొప్పి మాత్రలు వేసుకుంటారా, తలనొప్పికి కడుపు నొప్పి మాత్రలు వేసుకుంటారా, డాక్టర్ గారు ఇచ్చారండి వేసుకున్నానన్నాడు, అవి తలనొప్పికి ఇచ్చారా కడుపు నొప్పి కాదు కదా. తలనొప్పి వస్తే తలనొప్పి మాత్రలు వేసుకోవాలి, కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి మాత్రలు వేసుకోవాలి. అంతేగాని ఒకదాన్ని ఒకదానికి వేసుకోకూడదు. అక్కడ ఛాయిస్ లేదు, మనకు ఛాయిస్ లేదు. ఇక్కడ ఛాయిస్ అంటే ఏమిటి, ఇప్పుడు ఈ రెండు పూల మధ్య ఛాయిస్ ఉందా నీకు, నీకే పువ్వు కావాలి ఏదైనా ఒకటే, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి. ఇప్పుడు అట్లా కాకుండా ఈ రెండు పూలు పెట్టాననుకోండి, ఈ రెండింటిలో ఏది కావాలి, ఇది ఇది ఛాయిస్, ఎందుకంటే వేరు వేరు రెండు వేరు వేరు కనుక ఛాయిస్ ఉంది. ఇంకా చెప్పాలంటే మన పిల్లలకి కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఛాయిస్ ఆ కాలేజీయా ఈ కాలేజీయా, ఛాయిస్ వేరే వేరే అయితే ఛాయిస్ ఉంటుంది, ఒకటే అయితే ఛాయిస్ ఉండదు. అర్థమైందా? ఇంకా అర్థం కావాలంటే ప్యాంటు వేస్తూ రెండు ప్యాంట్ల మధ్య ప్యాంట్స్ రెండు రకాలు ఉన్నాయి, వైట్ ప్యాంటు బ్లాక్ ప్యాంటు, అందులో ఛాయిస్ ఐదారు ప్యాంట్లు ఉన్నాయనుకోండి, ఒకటి కాకపోతే ఒకటి వేసుకోవచ్చు. 10 షర్ట్లు ఉన్నాయనుకోండి, ఆ 10 షర్ట్లలో ఏదో ఒకటి నీకు ఛాయిస్ ఎంచుకోవచ్చు, ఛాయిస్ ఉంది. కానీ ప్యాంట్గా షర్ట్ మధ్యలో ఛాయిస్ ఉంటుందా, ప్యాంటు కావాలా షర్ట్ కావాలా నీకంటే, ప్యాంటు కావాలా షర్ట్ కావాలంటే ఏమిటి, షర్టు కావాలి ప్యాంటు కావాలి, దాంట్లో ఛాయిస్ ఉంటుందా, ఎందుకంటే షర్టు వేరు ప్యాంటు వేరు, దాంట్లో ఛాయిస్ లేదు. కనుక ఛాయిస్ ఎప్పుడు ఉంటుందంటే ఒకే వస్తువు అయితే ఒకే సాధనం అయితే దాని మధ్య ఛాయిస్ ఉంటుంది, వేరే వేరే అయితే ఛాయిస్ ఉండదు. విడివిడిగా అయితే వేరే వేరేగా ఉంటే ఛాయిస్ ఉండదు. ఇప్పుడు కర్మయోగం జ్ఞానయోగం అనేది రెండు వేరే వేరే సాధనాలు, అందులో ఛాయిస్ ఉండదు. కర్మయోగం కర్మయోగం చేసి తీరాలి, జ్ఞానయోగం జ్ఞానయోగమే. జ్ఞానయోగం ఎవరికి చెప్పారు కృష్ణ పరమాత్మ, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి చెప్పారు. సన్యాసాశ్రమం గొప్పదా కర్మయోగం గొప్పదా అంటే ఏది గొప్పది అని చెప్పి వాటిట్లో పోల్చకూడదు. కర్మయోగము కావాలి, తర్వాత జ్ఞానయోగానికి రావాలని, కానీ ఈ రెండింటిలో ఛాయిస్ లేదు. రెండు సాధన ద్వయోర మధ్య వికల్ప అస్తి, రెండు గమ్యాలు, బాంబే వెళదామా ఢిల్లీ వెళదామా నిర్ణయించుకోవచ్చు, కార్లో వెళదామా విమానంలో వెళదామా నిర్ణయించుకోవచ్చు. రెండు సాధనాల మధ్య సేమ్ సాధనాలు అయితే ఛాయిస్, గమ్యాల మధ్య కూడా ఛాయిస్. కానీ సాధన సాధ్యం మధ్య ఒకటి గమ్యం ఒకటి సాధనం, వాటి మధ్యలో ఛాయిస్ ఉంటుందా? నేనేం చెప్పాలనుకున్నాను ఇప్పుడు మీకు, కర్మయోగం సాధనం, జ్ఞానయోగం సాధ్యం. ఒక సాధనం ఒక సాధ్యం మధ్యలో ఛాయిస్ ఉంటుందా? ఉండదు. కర్మయోగం కర్మయోగమే, జ్ఞానయోగం జ్ఞానయోగం. జ్ఞానయోగం సాధ్యం, కర్మయోగం సాధనం. జ్ఞానయోగం మోక్షం మధ్యలో ఛాయిస్ ఉంటుందా? నీకు మోక్షం కావాలా జ్ఞానయోగం కావాలా అంటే ఎట్టుంటుంది? జ్ఞానయోగం సాధన అవుతుంది, మోక్షం సాధ్యం అవుతుంది. సాధన సాధ్యం మధ్యలో ఛాయిస్ ఉండదు. రెండు సాధనాల మధ్య ఛాయిస్ ఉంటుంది కానీ, రెండు సాధ్యాల మధ్య ఛాయిస్ ఉంటుంది కానీ సాధన సాధ్యాల మధ్య ఛాయిస్ ఉండదు. కనుక ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? జీవన విధానంలో ఛాయిస్ ఉంది నీకు. రెండు జీవన విధానాలు, లైఫ్ స్టైల్స్, టూ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం, టూ లైఫ్ స్టైల్స్ ఛాయిస్ ఉంది. గృహస్థాశ్రమంలో ఉండొచ్చు లేకపోతే సన్యాసము తీసుకోవచ్చు. కానీ దేంట్లో ఛాయిస్ లేదు, సాధ్యం. కర్మయోగం జ్ఞానయోగం మధ్యలో ఛాయిస్ లేదు. కర్మయోగం చేసి తీరాల్సిందే గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు. సన్యాసి ఆశ్రమంలో ఉన్నప్పుడు జ్ఞానయోగం తీసుకోవాలి కానీ గృహస్థాశ్రమి కర్మ చేయకపోతే అధర్మం. సన్యాసాశ్రమంలో ఉండి కర్మ చేస్తే అధర్మం. ప్రవృత్తిలో ఉండకూడదు సన్యాసి, నివృత్తిలో ఉండాలి. ఇప్పుడు సన్యాసి సన్యాసి ధర్మం చేయొచ్చు కానీ ప్రవృత్తి మార్గంలో గృహస్థుడిగా ఉన్నటువంటి ధర్మాలు చెయ్యకూడదు, చేస్తే అధర్మం అవుతుంది. కనుక సన్యాసి సన్యాసి, గృహస్థుడు గృహస్థుడే, కర్మయోగం కర్మయోగమే, జ్ఞానయోగం జ్ఞానయోగమే. వాటి మధ్యలో ఛాయిస్ లేదు. కానీ అర్జునుడు అడుగుతున్నాడు, నన్ను సన్యాసం తీసుకోమంటావా అని అడుగుతున్నాడు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇప్పుడు, నాయన ఇందులో ఛాయిస్ లేదు నీకు. నువ్వు కర్మయోగం చేస్తేనే నీకు జ్ఞానయోగానికి సన్యాసానికి అర్హుడు అవుతావు. నాలుగవ అధ్యాయంలోనేమో బాహ్య సన్యాసం చెప్పారు, వివిధిషా సన్యాసం. నాలుగవ అధ్యాయంలో బాహ్య సన్యాసం, ఆంతర సన్యాసం చెప్పారు కృష్ణ పరమాత్మ. ఆంతర సన్యాసం విద్వత్ సన్యాసం. ఐదవ అధ్యాయంలో బాహ్య సన్యాసం చెప్తున్నారన్నమాట. అసలు బాహ్య సన్యాసం అవసరమా కాదా అని చెప్తున్నారు ఐదవ అధ్యాయంలో. నాలుగవ అధ్యాయంలో ఏం చూసాం? ఆంతర సన్యాసం విద్వత్ సన్యాసం అది ముఖ్యం అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఐదవ అధ్యాయంలో అసలు బాహ్య సన్యాసం అవసరమా కాదా అని ప్రశ్న అర్జునుడికి. బాహ్య సన్యాసం తీసుకోవాలని, ఎందుకంటే వీడందరిని చంపాల్సి వస్తున్నది, నేను చంపను, ఎందుకంటే ఋషికేశ్ పోతాను, సన్యాసం తీసుకుంటాను, భిక్షాటనం చేస్తాను అని అన్నాడు అర్జునుడు. అంటే అప్పుడు గృహస్థాశ్రమంలో ఉండేవాడి క్షత్రియ ధర్మం చేయాల్సింది చెయ్యకుండా సన్యాసం ధర్మాన్ని తీసుకుంటాను అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? అది తప్పు, అలా తీసుకోకూడదు. నువ్వు గృహస్థాశ్రమంలోనే ఉండాలి, కర్మ చెయ్యాలి, అప్పుడే ఆ సాధనం తర్వాతనే నీకు జ్ఞానయోగానికి సన్యాసానికి అర్హుడవుతావు అని కృష్ణ పరమాత్మ ఈ ఐదో అధ్యాయంలో బాహ్య సన్యాసం అవసరం లేదు అంటున్నారు. బాహ్య సన్యాసం అవసరమే లేదు. ఎందుకు? ఆయన గృహస్థుడు, 16,800 భార్యలు, శిష్యుడు అర్జునుడు, మహాగృహస్థుడు, వెళ్ళిన చోటల్లో అందరిని పెళ్లి చేసుకుంటుంటాడు. వెళ్ళిన చోట క్షత్రియుడు కదా, ఆ రోజుల్లో క్షత్రియుడు ఎక్కడెక్కడ వివాహం కాని స్త్రీలు ఉంటే వాళ్ళు ఇష్టపడితే వివాహం చేసుకుంటారు, చాలా మంది భార్యలు ఆయనకి. వ్యాసుల వారు కూడా వివాహం చేసుకున్న ఆయనే గృహస్థుడే. కనుక గృహస్థాశ్రమమే ఐడియల్ బెటర్ అని అర్థం. ఇంకొకటి తెలుసా? సన్యాసాశ్రమానికి వస్తే మళ్ళీ గృహస్థాశ్రమానికి వెళ్ళలేరు. వన్ వే ట్రాఫిక్, రిస్కీ ఎఫ్ఐఆర్. సన్యాసం తీసుకున్న తర్వాత హాయిగా ఉంది, బాధ్యతలే ఉండవు, హాయిగా ఉందని చెప్పి తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని అనుకోవడానికి కూడా వీల్లేదు, వెనక్కి వెళ్ళడానికే వీల్లేదు, వన్ వే ట్రాఫిక్. కానీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలం ఉండి తర్వాత సన్యాసం తీసుకుంటే బాగుండేమో, ఓకే సన్యాసం తీసుకోవచ్చు. హాయ్ కదా, అందుకని ఇందులోనే ఉండు నాయన, సన్యాసానికి వెళ్ళవాకు అంటున్నారు కృష్ణ పరమాత్మ. కానీ అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు తెలుసా, సన్యాసం గొప్పదని చెప్పి 4వ అధ్యాయంలో సన్యాసం చాలా గొప్పదని చెప్పి ఆత్తిష్టోత్తిష్ట భారత అన్నాడు. 4వ అధ్యాయం చివరి శ్లోకంలో నువ్వు అన్నీ నాకు వదిలిపెట్టేశాయి, అన్నీ నావే సన్యసించు, అన్నీ మనసించి త్యాగం చేసాయి, అదే గొప్పది అన్నాడు. అని కనుక నువ్వు యుద్ధం చెయ్యి, లేచి నువ్వుతో యుద్ధం చెయ్యి అన్నాడు. ఇదేమిటయ్యా, సన్యాసం గొప్పదన్నావు, అన్ని వదిలిపెట్టడమే గొప్పదన్నావు, ఇప్పుడేమో నన్ను అన్ని చెయ్యమంటావేమిటి అని అర్జునుడికి సందేహం. ఏదో ఒకటి చెప్పు, ఏది పొగుడుతావో అదే చెయ్యమని చెప్పాలి కదా, పొగిడేది ఒకటిను చేసే చెయ్యమని చెప్పేది ఒకటి, అన్యాయం కదా. దేని గురించైనా పొగిడుతుంటే దాని మీద ఆశ ఉంటుందా ఉండదా, మనకు మనసు కోరుకుంటుందా దాన్నే కోరుకుంటుంది. సన్యాసమే గొప్పది, అన్ని పరిత్యాగం చేసిన వాడికే మోక్షం, అదే దాన్ని మించినది లేదు అని చెప్పి కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడికి, లే నిలబడు చూచు యుద్ధం చెయ్యి అన్నాడు. అర్జునుడికి ఒకటే లోపల ఏంటి గందరగోళం, ఏమిటి ఇట్లా చెప్తాడు కృష్ణుడు, అన్ని వదిలిపెట్టడం మంచిదన్నాడు, నన్నేమో అన్ని చేయమంటాడు, మళ్ళీ ఘోర కర్మం చేయమంటాడు. అందుకని అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని, అర్జున్ కృష్ణ ఏదో ఒకటి చెప్పు, నిశ్చయంగా నాకు మంచిది ఏదో ఒకటి చెప్పు నాయన, ఒకటి చెప్తూ పొగుడుతున్నావు, అది చేసిమంటావు, అది చేస్తే గొప్పదన్నావు, మళ్ళీమో నాకు ఇంకొకటి చేయమంటున్నావు, కర్మ చేయమంటున్నావు. జ్ఞానయోగం గొప్పదని చెప్పి 4వ అధ్యాయం ఏం చెప్పారండి, 12 యజ్ఞాల్లో జ్ఞాన యజ్ఞం గొప్పదని చెప్పాడు, ఆంధ్ర సన్యాసం గొప్పదని చెప్పాడు, సన్యాసమే గొప్పదన్నాడు. ఆ శ్లోకాల్లో కూడా నిరాశీర్ యతచిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ 21-22 శ్లోకాల్లో 4వ అధ్యాయంలో శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం, సన్యాసి గురించి చెప్పాడు. అంతేకాదు యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః అని చెప్పి ఏదైతే లభిస్తుందో భిక్ష దాన్ని తిని హాయిగా ఉండాలి, సన్యాసి గురించి చెప్పాడు. సమసిద్ధావ సిద్ధౌ చే కృత్వాపి నని బధ్యతే, మనస్సు సమంగా ఉంచుకొని చేస్తూ ఉంటే మనల్ని అంటదు అని చెప్పి సన్యాసి గురించి ఎక్కువగా పొగిడాడు కృష్ణ పరమాత్మ. అలా అన్నప్పుడు మరి నాకు మాత్రం ఇలా చెప్తున్నావు ఏమిటి అని ప్రశ్న వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ ఈ కర్మ సన్యాసం లేక సన్యాస యోగం అనే పేరు కలిగినటువంటి 5వ అధ్యాయం మొదలవుతుంది, అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది. కనుక సన్యాసం కర్మ అనేది చిత్తశుద్ధినిస్తుంది, ఆ చిత్తశుద్ధి వల్ల మనిషికి జ్ఞాన యోగ్యత ప్రాప్తి ఏర్పడుతుంది అనే విషయాన్ని మళ్ళీ కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో చెప్తున్నారు. చిత్తశుద్ధి ప్రాప్తి అర్థం కర్మయోగ గృహస్థాశ్రమ, జ్ఞాన ప్రాప్తి అర్థం జ్ఞానయోగ సన్యాసాశ్రమ, చిత్తశుద్ధి ప్రాప్తి అర్థం కర్మయోగ గృహస్థాశ్రమ. అంటే గృహస్థాశ్రమంలో కర్మయోగం చేసుకుంటూ చిత్తశుద్ధిని పొందు, సన్యాసాశ్రమంలో ఉండి జ్ఞానయోగాన్ని పాటిస్తూ మోక్షాన్ని పొందు. ఇలా 2 లైఫ్ స్టైల్స్ చెప్పి 2 సాధనాలు చెప్పి ఒకళ్ళకి ఆ సాధనం ఒకళ్ళకి ఈ సాధనం చెప్పారు. ఇప్పుడు అర్జునుడు ఏ ఎందులోకి పనికొస్తాడు, ఏ సాధనంలోకి వస్తాడు, ఏ ఆశ్రమంలో ఉన్నాడు అర్జునుడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు, బాధ్యతలు ఉన్నాయి. కనుక నువ్వు గృహస్థాశ్రమంలోనే ఉండు, అసలు అది కాదు విషయం, నీకు ఇంకా చిత్తశుద్ధి రాలేదు, రాగద్వేషాలు ఉన్నాయి నీకు, కనుక గృహస్థాశ్రమంలోనే ఉండి కర్మయోగం చెయ్యి. అసలు సన్యాసం అంటే ఏమిటో తెలుసా అర్జున, రాగద్వేషాలను పోగొట్టుకోవడమే సన్యాసం, బాహ్య సన్యాసం కాదు. బాహ్య సన్యాసం అనేది అసలు కంపల్సరీ కాదు, ఆంతర సన్యాసం ముఖ్యం. ఆంతర సన్యాసం అంటే ఏమిటంటావా, రాగద్వేషం ఉండకూడదు మనిషికి, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఒకళ్ళ మీద రాగం ఒకళ్ళ మీద ద్వేషం అలా ఉండకూడదు. అలా ఉంటే సన్యాసం కాదు అది. నిజమైన సన్యాసం అంటే సమసిద్ధావ సిద్ధవచ్చ, సమంగా ఉండాలి అన్నిటి ఎందు అందరి ఎందు సమమైన బుద్ధితో, రాగము లేదు ద్వేషము లేదు. అలా ఉంటేనే సన్యాసాశ్రమం. కానీ నీకు సన్యాసాశ్రమానికి నీకు అర్హతే లేదు ఇప్పుడు అర్జున. కనుక ఏం చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ, కర్మయోగమే చెయ్యని చెప్పబోతున్నారు. కానీ అర్జునుడు మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా అడుగుతాడు ఇదే ప్రశ్న. అక్కడ అడుగుతాడు సన్యాసస్తు మహాబాహో, అంటే సన్యాసం పొగిడావు కదా మళ్ళీ నన్ను కర్మలో ఉండమంటావు ఏంటంటే, మళ్ళీ చెప్తాడు కృష్ణ పరమాత్మ ఆన్సర్. అడిగినా చెప్తూనే ఉంటాడు ఆయన ఓర్పుతో. ఇప్పుడు 5వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. ఈ 5వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పబడినాయి ముఖ్యంగా. మొదటి టాపిక్ ఏంటంటే నిష్ఠాద్వయం, నిష్ఠాద్వయం గృహస్థాశ్రమ సన్యాసాశ్రమ 2 చెప్పబడినాయి మొదటి టాపిక్. 2వ విషయం ఏమిటంటే యోగద్వయం, 2 యోగాల గురించి చెప్పబడింది. యోగద్వయం కర్మయోగ జ్ఞానయోగ ద్వయం. 3వ విషయం ఏంటంటే సాధనాలు, సాధనాని సాధనములు చెప్పబడినాయి. కనుక దీని సారాంశం ఏమిటి, ఇప్పుడు ఉపోద్ఘాత సారాంశం, జీవన విధానంలో మనకు ఎంచుకునే అవకాశం ఉన్నది. జీవన విధానంలో సాధనాలు చేయడానికి కర్మయోగ సాధనమా జ్ఞానయోగ సాధనమా, అవి సాధనాలు చేయడానికి నీకు గృహస్థాశ్రమాన్ని ఎంచుకోవాలా సన్యాసాశ్రమాన్ని ఎంచుకోవాలనే దాంట్లో ఛాయిస్ ఉంది. కానీ సాధ్యంలో ఛాయిస్ లేదు, అంటే జీవన గమ్యంలో ఛాయిస్ లేదు. మోక్షాన్ని పొందాలా వద్దా అనేది ఛాయిస్ ఉందా, మోక్షాన్ని పొంది తీరాలి. గమ్యంలో ఛాయిస్ లేదు, గమ్యాన్ని చేరుకోవడానికి ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం ఉన్నాయి. మార్గాలలో ఛాయిస్ ఉంది, గమ్యంలో ఛాయిస్ లేదు. కానీ అర్జునుడు ఒక గమ్యాన్ని ఒక సాధనాన్ని మార్గాన్ని కంపేర్ చేస్తున్నాడు. ఒక గమ్యాన్ని ఒక సాధనాన్ని కంపేర్ చేసి నాకు ఇందులో ఏదో ఒకటి చెప్పంటే తప్పు కదా. అందుకని ఈ దీనికి ఉపోద్ఘాతమే చాలా కష్టం. కృష్ణ పరమాత్మ చాలా గంభీరంగా చెప్తారు. ఇందులో శంకరాచార్యుల వారు చాలా పెద్ద భాష్యం రాస్తారు, ఇంట్రడక్టరీ భాష్యం ఈ అధ్యాయానికి. సార్ చదువుతాం ఇప్పుడు, మొదటి శ్లోకాల్లో ప్రవేశిస్తాం. కనుక మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆశ్రమం అనేది మోక్షాన్ని నిర్ణయించదు. నీకు మోక్షం వస్తుందా రాదా అనేది ఎవరు నిర్ణయిస్తారు, నీకు అర్హత ఉందా లేదా అనేది నిర్ణయిస్తుంది. కానీ నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావా సన్యాసాశ్రమంలో ఉన్నావా అని నిర్ణయం ఉండదు. సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళకి మోక్షం వస్తుంది, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి మోక్షం రాదు అనేది లేదు. అంటే నీకు మోక్షాన్ని నిర్ణయించేది గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము కాదు. అర్థమైందా? మరి ఎవరు నిర్ణయిస్తారు, జీవన విధానం నిర్ణయించదు, నీ సాధనాలు నిర్ణయిస్తాయి. నీకు కర్మయోగం సాధనం, కర్మయోగం సాధనం ఒకటికి జ్ఞానయోగం సాధనం, వీళ్ళిద్దరు సాధనాలు. కర్మయోగం వలన పరంపరగా నువ్వు మోక్షానికి వస్తావు, జ్ఞానయోగం అయితే సాక్షాత్తుగా మోక్షానికి వస్తావు. అంతే తేడా. కర్మయోగం చేస్తూ జ్ఞానయోగానికి వచ్చి మోక్షం వస్తుంది, జ్ఞానయోగంలో ఉంటే నేరుగా మోక్షం వస్తుంది. నీకు అర్హత ఉంటే మోక్షం వస్తుంది స్ట్రైట్. లేదంటే కర్మయోగం ద్వారా, కర్మయోగం నుంచి జ్ఞానయోగం ద్వారా మోక్షం. అందుకని అర్హత ఉన్నదా లేదా చూసుకోవాలి, అది విషయం ఇక్కడ. కనుక మోక్షాన్ని ఎవరు నిర్ణయిస్తారు అని అంటే నీ యొక్క ఆలోచన విధానం, నీ అర్హత, నీ క్వాలిఫికేషన్ అది నిర్ణయిస్తుంది. అర్థమైందా? చూద్దాం శ్లోకం. అథ పంచమోధ్యాయ అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్చేయేతయోరేకం
తన్మే బ్రూహి సునిశ్చితం.
స్వధర్మాన్ని ఆచరించు, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే. ఆశ్రమంలో గృహస్థాశ్రమం సన్యాసాశ్రమంలో ఛాయిస్ ఉంది నీకు, కానీ స్వధర్మ ఆచరణలో ఛాయిస్ లేదు. స్వధర్మ ఆచరణలో ఛాయిస్ లేదు అంటే ఏంటి అర్థం? ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కొన్ని స్వధర్మాలు ఉన్నాయి, అందులో ఛాయిస్ లేదు. సన్యాసాశ్రమంలో ఉన్నవాడికి కొన్ని స్వధర్మాలున్నాయి, ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, అవి చెయ్యాలి. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత నేను చెయ్యను అవి చెప్పి అనకూడదు. గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత నా పిల్లల్ని నేను చూసుకోను అనకూడదు, పిల్లల్ని వదిలిపెట్టేసి సన్యాసం తీసుకోకూడదు. ఆ ఆశ్రమంలో ఉంటే ఆ ధర్మాన్ని నిర్వర్తించి తీరాలి. కనుక జీవన విధానం నువ్వు ఎంచుకున్న తర్వాత ఆ స్వధర్మంలో నీకు ఛాయిస్ లేదు, ఆ స్వధర్మంలో ఉండి తీరాలి. కానీ జీవన విధానాన్ని ఎంచుకునడానికి ముందు నీకు ఛాయిస్ ఉంది, ఎంచుకున్న తర్వాత ఛాయిస్ లేదు. కానీ అర్జునుడు ఇక్కడ ఎంచుకున్నాడు, గృహస్థాశ్రమాన్ని ఎంచుకున్నాడు. తన స్వధర్మం ఏమిటి, క్షత్రియ ధర్మం ఏమిటి, వర్ణధర్మం, ఆశ్రమ ధర్మం, తన డ్యూటీ, సమాజానికి తాను చేయవలసింది చెయ్యాలి, సన్యాసి అడవులకు వెళ్ళిపోవడానికి. కానీ అర్జునుడు అడుగుతున్నాడు ఇప్పుడు, నాకు ఏదో ఒక్కటి చెప్పు అంటున్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి, హే కృష్ణ. దీన్ని అనుప్రశ్న అంటారు. కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు, అనుప్రశ్న వేస్తున్నాడు. ఈ కర్మ సన్యాస యోగాన్ని సన్యాస యోగం అని కూడా పిలుస్తారు. సన్యాసం, మోక్షానికి సన్యాసం అవసరమా కాదా అనే ప్రశ్నకి అర్జునుడు, హే కృష్ణ, సన్యాసం కర్మణాం, కర్మణాం సన్యాసం అంటే కర్మ కంటే కూడా సన్యాసమే గొప్పది అన్నావు. కర్మణాం సన్యాసం అంటే కర్మలను సన్యసించడమే గొప్పది అని చెప్పి, పునః మళ్ళీ యోగం శంససి, యోగం అంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని, కర్మయోగాన్ని నువ్వు పొగుడుతున్నావు అని అర్థం. శంససి అంటే కథయసి. సన్యాసం కర్మణం అంటే కర్మలను పరిత్యాగం చేయడం. శాస్త్రీయ కర్మలు, ఏ కర్మలైనా సరే ముఖ్యంగా శాస్త్రీయ కర్మలు చెయ్యడం, సన్యాసం చెయ్యడం శంససి పొగుడుతూ, అదే సమయంలో యోగం శంససి. యోగం అంటే కర్మలను చెయ్యడాన్ని ఉత్సాహపరుస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు. కర్మ త్యాగమే గొప్ప అన్నావు, ఇప్పుడే కర్మలు చెయ్యడమే గొప్ప అంటున్నావు. అసలు ఈ రెండింటిలో ఏది ముఖ్యమో చెప్పు నాయన, ఒకసారి అది చెప్తావు, ఒకసారి ఇది చెప్తావు అని చెప్పి అడుగుతున్నాడు. సునిశ్చితం మే తత్ ఏకం బ్రూహి. ఏకం బ్రూహి, కర్మలు చెయ్యడమా సన్యాసం గొప్పదా, కర్మలు చేయడం గొప్ప, ఏది గొప్ప నాకు చెప్పవలసింది. సునిశ్చితం, నిశ్చయం చేసుకొని. సునిశ్చితం, నిశ్చయం నువ్వు బాగా ఆలోచించుకొని చెప్పు. మనం కూడా ఎవరిని అడుగుతున్నాం, నిర్ణయం తీసుకోవాలంటే కష్టం, డెసిషన్ తీసుకో మనం. మీరు చెప్పండి ఏం చేయమంటారు అని అడుగుతాం, ఎందుకంటే రిస్క్ అంతా వాళ్ళకు వదిలిపెడతాం. ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే అది చేయమంటారా ఇది చేయమంటారా, కన్ఫ్యూషన్గా ఉంది, మీరు చెప్పండి ఏం చేయమంటారు అని అడుగుతుంటారు. అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మని అడుగుతున్నాడు ఇప్పుడు, ఏం చేయమంటావు చెప్పు, బాగా నిశ్చయం చేసుకొని ఒకటి చెప్పు నాయన. యత్ శ్రేయస్, ఒకటి చెప్పవలసింది. యత్ శ్రేయ ఏతయోహో, ఏతయోహో అంటే కర్మ సన్యాస కర్మ అనుష్ఠానయోహో. కర్మ సన్యాసం చేయడం, సన్యాసాశ్రమం తీసుకోవడమా, కర్మ అనుష్ఠానం చేయడమా గృహస్థాశ్రమంలో ఉండి, ఏదో ఒకటి చెప్పు. కర్మ సన్యాసం గొప్పదా, కర్మ అనుష్ఠానం గొప్పదా, ఏదో ఒకటి చెప్పు. నన్ను ఏం చేయమంటావో చెప్పు. కర్మ సన్యాసం పొగుడుతూ కృష్ణ పరమాత్మ అర్జునుడితో కర్మ సన్యాసాన్ని పొగిడాడు. ఇంతవరకు జ్ఞానకర్మ సన్యాస యోగంలో జ్ఞానేన కర్మ సన్యాస అన్నాడు, అది పొగుడుతూ నన్ను కర్మ చేయమంటావేంటి కనుక కర్మ సన్యాసం గొప్పదా, కర్మ అనుష్ఠానం గొప్పదా, ఏదో ఒకటి చెప్పు, ఆ రెండింటి మధ్యలో ఏదో ఒకటి చెప్పు అన్నాడు. యత్ శ్రేయ, యత్ అనుష్ఠానాత్ శ్రేయ, దేన్ని అనుసరిస్తే నాకు శ్రేయస్సో దాన్ని నేను చేస్తాను. శ్రేయ అంటే నేను పొందుతాను, దాన్ని నాకు చెప్పవలసినది. తర్వాత శ్లోకం, దీనికి కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నారు.
శ్రీ భగవాను వాచ సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయస కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే.
శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తున్నాడు అర్జునుడికి. సన్యాస కర్మయోగ ఉభౌ నిశ్రేయస కరౌ. సన్యాస అంటే కర్మలను సన్యసించడం, అంటే వివిధిషా సన్యాస, ఆశ్రమ సన్యాస. సన్యాస మీన్స్ కర్మ సన్యాస, వైదిక కర్మ సన్యాస, లేక ఆశ్రమ సన్యాస, లేక వివిధిషా సన్యాస. తర్వాత కర్మయోగ, కర్మయోగ అంటే ఇక్కడ గృహస్థాశ్రమ, గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మయోగం చేయడం, కర్మయోగం చేయడం, పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉండడం. పంచమహాయజ్ఞాలు చేయకుండా వైదిక కర్మలన్నీ వదిలిపెట్టడం సన్యాసం, కర్మ సన్యాసం. లేదా కర్మలు చేస్తూ ఉండడం, ఈ రెండిట్లో ఏది మంచిదని అడుగుతున్నావు కదా. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు రెండూ మంచిదే, రెండూ మంచిదే. ఎలా చెప్పాడు ఇక్కడ చూడండి, నిశ్రేయస కరౌ ఉభౌ, రెండు కూడా మోక్షాన్ని ఇస్తాయి. సన్యాసము, కర్మ సన్యాసము మోక్షం ఇస్తుంది, కర్మయోగము మోక్షం ఇస్తుంది. ఉభౌ నిశ్రేయస కరౌ, కర్మయోగ మోక్షాన్ని ఇస్తుంది, కర్మ సన్యాసము మోక్షాన్ని ఇస్తుంది. కర్మలు చెయ్యడం వలన మోక్షం వస్తుంది నీకు, కర్మలు చెయ్యకపోవడం వలన కూడా మోక్షం వస్తుంది. ఇదేమిటయ్యా గొడవ? కర్మలు చెయ్యడం వలన మోక్షం ఎట్లా వస్తుంది, కర్మలను వదిలిపెడితే కదా మోక్షం వస్తుందన్నావు అంటే, కాదు కాదు, కర్మలు చెయ్యడం వలన మోక్షం వస్తుంది. ఉభౌ తౌ శ్రేయ అన్నారు. శ్రేయస్కర ఉభౌ, రెండు శ్రేయస్కరమే. అయితే రెండో లైన్ చూడండి, తయోస్తు, ఈ రెండింటిలో కర్మ సన్యాసం కర్మయోగం అనుష్ఠానం మధ్యలో కర్మ తయోస్తు కర్మ సన్యాసాత్, కర్మ సన్యాసము కంటే, వివిధిషా సన్యాసము కంటే, సన్యాసాశ్రమం కంటే, లేక ఆశ్రమ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగమే గొప్పది. విశిష్యతే కర్మయోగమే గొప్ప అర్జున. మొన్నది ఏం చెప్పాడు, కర్మ సన్యాసం కర్మయోగం రెండూ కూడా శ్రేయస్కరం, రెండూ మోక్షాన్ని ఇస్తాయని చెప్పాడు. రెండో లైన్ ఏం చెప్తున్నాడు, అయినప్పటికీ కూడా అర్జున ఈ రెండింటిలో కర్మ సన్యాసానికంటే కర్మయోగమే గొప్ప. అంటే సన్యాసానికి ఓటే ఇలా కృష్ణ పరమాత్మ, కర్మ సన్యాసం కంటే గృహస్థాశ్రమంలో ఉంటూనే ఉండడం మంచిది, కాషాయం వేసుకోవడం మంచిది కాదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మ సన్యాసాత్ అంటే కర్మలన్నీ వైదిక కర్మలు వదిలిపెట్టి ఆశ్రమ సన్యాసం తీసుకోవడం కంటే కూడా కర్మయోగమే గృహస్థాశ్రమంలో ఉంటూ బాధ్యత నిర్వర్తిస్తూ డ్యూటీ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఉండడమే మంచిది. మీకే ఓటేశాడు చూసారా కృష్ణ పరమాత్మ, నాకు ఓటేయలే. ఓకే, తర్వాత మూడవ శ్లోకం, మూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారు,
జ్ఞేయస్థ నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షసి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధా ప్రముచ్యతే.
నిత్య సన్యాసి యహ నద్వేష్టి న కాంక్షతి. అప్ప ఏం చెప్తున్నాను చూడండి, సన్యాసాశ్రమ సన్యాసాశ్రమం అంటా ఏమిటి అర్జున? అసలు నేను చెప్తా విను, సన్యాసం అంటే ఏమిటో. నద్వేష్టి న కాంక్షతి, ఎవరైతే దేనిని ద్వేషించకుండా దేనిని కోరుకోకుండా ఉంటాడో వాడు నిత్య సన్యాసి. ఇంకేమిటి గొడవ పోయింది కదా, నువ్వు ద్వేషించకుండా కోరుకోకుండా ఉండు, నువ్వు సన్యాసివే కదా. ఇంకెప్పుడు అది గొప్పదా ఇది గొప్పదా, కర్మ సన్యాసం గొప్పదా కర్మ చేయడం గొప్పదా, ఇదంతా ఎందుకు నీకు? కనుక కర్మను వదిలిపెట్టడం కర్మను చెయ్యడం గురించి మనకు వద్దు అర్జున. అసలు సన్యాసం అంటే నద్వేష్టి న కాంక్ష, రాగద్వేషాలు లేకుండా ఉండడమే సన్యాసం. అది అసలైన సన్యాసం, అదే సిసలైన సన్యాసం. అర్థమైందా? నిర్ద్వంద్వహి మహాబాహో సుఖం బంధా ప్రముచ్యతే. నిర్ద్వంద్వహ, ఎటువంటి ద్వంద్వ వైఖరి లేకుండా, నిర్ద్వంద్వహ ద్వంద్వమైనటువంటి రాగద్వేషాలు లేకుండా ఉంటేనే బంధమోక్షాత్ సుఖం బంధాత్ ప్రముచ్యత, ఈజీగా సుఖంగా తేలికగా బంధాత్ ప్రముచ్యత, ఈ బంధం నుంచి బయటపడతాడు. అంతేగాని ఆశ్రమం సన్యాసం తీసుకుంటే బయటపడతాడని కాదు నాయన, గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఎప్పుడైతే రాగద్వేషాన్ని వదిలిపెడతావో నీకు మోక్షం వచ్చేస్తుంది, అది మోక్షానికి మార్గం. అంతేగాని కాషాయం వేసుకోవడం కాదు, హాయిగా ఉండు గృహస్థాశ్రమంలో, రాగద్వేషం లేకుండా అన్నీ చేస్తూ ఉండు. తర్వాత చూస్తాం వచ్చేవారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.